దేశంలో ఓ విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఆ విచిత్రమైనటువంటి పరిస్థితి ఏమి అంటే, ఏది పూర్తిగా తెలియదు. గురువు సహ పూర్వేషామతి గురువు ఓంకారంతో స్టార్ట్ చేస్తాం మనం. స్టార్ట్ చేస్తూ కొన్ని సంఘటనలు మనం చదువుకుంటాం. బుద్ధుడు బుద్ధత్వాన్ని పొందినప్పుడు ఇదివరకు ఉన్నటువంటి బుద్ధులకి నమస్కారం చేస్తాడు, రాబోయే బుద్ధులకు కూడా నమస్కారం చేస్తాడు. ఎందుకుట? అతను ఒక శృంఖలలోని భాగము. ఇందుకు ఈ కథలన్నీ చదువుకోవటం అంటే, గురువులందరూ ఒకే చైన్ యొక్క లింక్ సార్. ఆ చైన్ అర్థం అవ్వాలి. ఒక గురువు ఒక గురువు వేరు కాదు, అదంతా కూడా ఒక కంటిన్యూస్ లింక్ ఆఫ్ కాన్షియస్నెస్. అంచేత వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళ కార్యక్రమాలు కనుక చూస్తే ఖచ్చితంగా లింక్ ఉంటుంది. ఆ లింక్ ఎలా ఉంటుంది? అన్ని ఈక్వల్లీ స్ట్రాంగ్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో సైన్స్లో చైన్ రియాక్షన్స్ గురించి చెప్తూ వీకెస్ట్ లింక్ డిటర్మిన్స్ ద చైన్ రియాక్షన్ అంటాం, టైమ్ ఆఫ్ ద రియాక్షన్. ఎంత కాలంలో ఆ చర్య జరుగుతుంది అన్న దానికి దేని మీద ఆధారపడుతుందంటే ఎంత తొందరగా నువ్వు దాన్ని విడగొట్టగలవు. అంచేత చైన్ యొక్క దృఢత్వము దేని మీద ఆధారపడుతుంది? వీకెస్ట్ లింక్ మీద ఆధారపడుతుంది. ఇక్కడ కూడా 20 ఉన్నాయి, ఇక్కడ కూడా 20 లింక్స్ ఉన్నాయి. ఇలాగా అన్ని స్ట్రాంగే, కానీ ఇక్కడ 20 ఇక్కడ 20 ఒక సన్నటి దారంతో ముడేసాం మనం, ఏమవుతుంది? కానీ గురు పరంపరలో అన్ని ఈక్వల్లీ స్ట్రాంగ్. అండ్ ఏ లింక్ మీకు అర్థం కాకపోయినా పరిపూర్ణత రాదు. మీరు అదే అర్థం చేసుకోవాలి. ఎక్కడ భారత జాతికి ఆ దౌర్భాగ్యం పట్టిందో నాకు తెలియదు, కానీ ఒక గురు పరంపరలో ఉన్నవాడు రెండో గురు పరంపర గురించి ఈ కాలంలో నేర్చుకోడు. కానీ మన గురువులందరూ కూడా అనేక మంది గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నారు. శ్రీరా శర్మ ఆచార్యని చెప్తే ఆయనకు 18-20 మంది ఋషులు నేర్పారు. ఆయన గురువే అనేక మంది ఋషుల దగ్గరికి తీసుకెళ్ళి మీ యొక్క ప్రణాళికలు కూడా ఈ బాలుడు చేస్తాడు. వెంకటస్వామి వస్తే 101 మంది ఋషులు, ఒకళ్ళు ఇద్దరు కూడా కాదు. కానీ మన మూర్ఖత్వం ఎలా ఉందంటే, మనం ఎన్నుకున్నటువంటి గురువు గురించే మనకి తెలియదు. ఆయన మీకు నువ్వు నా శిష్యుడు అంటాడా అంటా నాకు తెలియదు. అది కనీసం మీకు మీ గురువు గురించి, మీరు ఎన్నుకున్నటువంటి వ్యక్తి గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నదా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏం కావాలి? మిగతా గురువులతో ఈ గురువు యొక్క లింక్ ఏంటి? ఇది చాలా అవసరం. ఇది తెలియకుండా మాత్రము మీరు గురువులకి ఉపయోగపడరు. మీరు చూసుకోండి, ఇక్కడ మనం చెప్పేటటువంటి క్లాసులు ఎందుకు వెళ్తున్నాం అక్కడికి అంటే, ఏదో నా భౌతిక జగత్తులో ఈ కోరిక తీరుతుంది ఆ కోరిక తీరుతుంది, దానికి ఇక్కడ వరకు రావక్కర్లే. మీరు దయచేసి సిద్ధిసాయి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోండి. తెలుసుకు నగర్లో చాలా మంచి సిద్ధి సాయిబాబా గుడి ఉంది. ఇక్కడ మీరు వెళ్ళి దండం పెట్టుకోండి. ఇక్కడ మాత్రం అది కుదరదు. ఇక్కడ మాత్రము గురు పరంపరని అర్థం చేసుకోవాలి. గురు పరంపర యొక్క లక్ష్యాలు అర్థం చేసుకోవాలి. అందులో ఏదో ఒక గురు పరంపరకి మీరు అంకితం అవ్వాలి. గురు పరంపరకి, గురువు కాదు. శ్రీరామ్ శర్మ ఆచార్యకి మీరు లింక్ అయ్యారంటే ఆయన యొక్క గురుదేవులకి లింక్ అవ్వాలి, ఆ గురుదేవుల గురుదేవులకి లింక్ అవ్వాలి, ఆయన హిమాలయాల్లో దర్శించినటువంటి ఋషులకి లింక్ అవ్వాలి. మెహర్ బాబాకి లింక్ అయ్యారనుకో, ఉపాసని బాబాకి లింక్ అవ్వాలి, సిద్ధిసాయికి లింక్ అవ్వాలి, గజానన్ మహారాజ్కి లింక్ అవ్వాలి, ఒక అద్భుతమైనటువంటి జాజ్యము, ఒక అద్భుతమైనటువంటి బుద్ధి మాంద్యము ఆధ్యాత్మిక జగత్తులో ఆవరించి ఉంది. ఒక తారులో నడిస్తే ఎలా ఉంటుందో అలా ఫీల్ అవుతాను నేను. ఎలా ఉంది మన మానసిక స్థితి అంటే, మొత్తం ఒక తారు ఉంటుంది కదా, తారు డబ్బా, అందులో మనం ఇరికించేసి నడవమంటే ఎలా ఉంటుందో ఆధ్యాత్మిక జగత్తులో మన ప్రతాపాలు అలా ఉన్నాయి, మానసిక ప్రతాపాలు కూడా. ఏం తెలీదు, తెలుసుని అనుకునేటటువంటి భ్రమ మాత్రం చాలా ఉంది. పెద్ద గొడవ అది. ప్లస్ ఛాలెంజ్లు ఎలా ఉంటాయి, నీకు దమ్ము ఉంటే నా కోరిక తీర్చు, నీ కోరిక తీర్చకపోతే ఆయనకి ఏంటిట, నువ్వు నమ్మకపోతే ఆయనకి ఏంటిట. మన మూర్ఖత్వాన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు కూడా. వాట్ డస్ హి కేర్ అబౌట్ యూ, ఏంటిట నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత, అసలు మీ కుటుంబంలో మీ అవసరం ఉందో ఆలోచించుకోండి కాస్త జాగ్రత్తగా. గురువుల పని తర్వాత ఆలోచిద్దాం. లెట్ అస్ బి వెరీ ఆనెస్ట్, మనం లేకపోతే ఏమవుతుంది కుటుంబంలో. అమ్మయ్య పీడ వదిలిని అనుకునేవాడే తప్ప అయ్యో వాడు లేడు అనుకుంటాడు నేను అనుకోను. ఈ తిడుతో ఉంటాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి మీకేం రాదంటాడు, ఈ గురువు ఎక్కడరా బాబు మనకని మీరు తిట్టుకుంటారేమో తప్ప అయ్యో వాడు పోయాడు అనుకోరు. అంటే మన జీవితాలు అలా ఉన్నాయి. నా గురించి చెప్పుకుంటున్నాను నేను, మీ గురించి నేనేమంటలే. అంటే ఆ మూర్ఖత్వం నుంచి మనం బయటపడకపోతే దట్ వీఆర్ వెరీ ఇంపార్టెంట్, వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్. అసలు ఎందుకు పనికిరాం మనం, ఎవరికి పనికిరాం? ఆఖరికి జంతువులకి కూడా పనికిరా. జంతువుల చర్మాలు అవి ఉన్నాయనుకోండి, దేనికో ఒక దానికి ఉపయోగపడతాయి కదా. చెట్టు ఉందనుకోండి, దేనికో ఒక దానికి ఉపయోగపడతాయి. మనం దేనికి ఉపయోగపడతాం? కానీ గురువులు చెప్పేది ఏంటి, మీరు ప్రపంచాన్నే ఉద్ధరించవచ్చు, ప్రపంచాన్నే మార్చేయవచ్చు మీరు. కానీ ఎప్పుడు మార్చగలరు? మనకి తెలిస్తే దాకనే ఉంటాయి. ఏమీ తెలియకుండా మేము మెడిటేషన్ చేసేస్తున్నాం మాకు వచ్చేస్తోంది, మేము జపం చేస్తున్నాం మాకు వచ్చేస్తోంది, మేము సంధ్యావందనం చేస్తున్నాం మాకు వచ్చేస్తోంది. ముందు ఆ భ్రమ నుంచి బయటపడండి. ఇది మినిమం. ఇది ఇవంతా చేయకుండా మాత్రం ఏమీ రావు మీకు. నేను ముందే చెప్తున్నాను, నేను త్రికాల సంధ్యావందనం చేయకుండా గురువుల యొక్క పనికి మీరు ఉపయోగపడతారు అనుకునేటటువంటి భ్రమ మీరు మర్చిపోండి. ఏ గురువు చెప్పినా అది ఎలా ఉంటుంది అంటే, ఫిజిక్స్ టీచరు నా రికార్డు రాయి అంటాడు. ఫిజిక్స్ రికార్డు, ఫిజిక్స్ లెక్చరు, ఫిజిక్స్ పాఠాలు చదువుకుంటూ ఉంటే పరీక్షలు ఫెయిల్ అవుతారు. మిగతావి చదువుకోవాలి మీరు, మీకు ఆ కామన్ సెన్స్ ఉండాలి. చేత గురు పరంపర మీరు అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. గురు పరంపర మనం ఎప్పుడైతే జాగ్రత్తగా అర్థం చేసుకుంటామో, మొట్టమొదట మనకు అవ్వాల్సింది ఏంటి అంటే, భౌతిక జగత్తులో మన జీవితాలు ఎలా ఉన్నా కూడా మేము పట్టించుకోము. ఫస్ట్ పాయింట్, మొదటి మానసిక స్థితి. మీరు ఆ గురు పరంపరకి ఎందుకైనా ఉపయోగపడాలి అంటే, దేనికైనా ఉపయోగపడాలి అంటే ఫస్ట్ కండిషన్ అది. ఏంటి ఫస్ట్ కండిషన్ అంటే, భౌతిక జగత్తులో నేనే అడగం, వి డోంట్ ఆస్క్. అడగను కనుక ఇష్టం వచ్చేట్టు నిద్రపోతావా? మన బాధ్యతని ఏమిటో, మిగతా వాళ్ళు ప్రపంచంలో ఎలా జీవిస్తున్నారో అంతకంటే అందంగా ఆనందంగా జీవించగలగాలి మీరు. ఫస్ట్ కండిషన్. డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్ గురించి చెప్తూ చెప్తున్నాయి ఇదంతా. ఉత్తిని అడుగుతా నేను మిమ్మల్ని, ఏం చెప్పమంటారు అని. ఫస్ట్ కండిషన్ అది. నిత్య జీవితంలో మీరు గురువుల యొక్క సహాయం అడిగేవాడు గురువుకి ఎలా ఉపయోగపడతాడు మీరు ఆలోచించండి. ఆశ్రమం కట్టాలి గురువు గారు, మీరు ఆశీర్వదించేయండి. నిన్నెందుకయ్యా ఆశీర్వదించడం? వాడు పిఎంగా ఉన్న ఆశీర్వదిస్తే గబగబ అయిపోతుంది. మధ్య నిన్నెందుకు పట్టుకోవడం ఆయన? మీరు ఆశీర్వదించేయండి మాస్టర్, అయిపోతుంది. ఎందుకు నిన్నెందుకు ఆశీర్వదించడం? ఒక ప్రైమ్ మినిస్టర్ని ఆశీర్వదించాడు అనుకో, భారతదేశంలో వాడికి ఏది కావాలన్నా చేసేస్తాడు కదా. లాజిక్ ఆ రేషనల్ డిసైబర్షిప్ ఇన్ ద న్యూ ఏజ్ అది కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడికి రెండు. అది నేను చెప్తున్న రష్ అక్కర్లే, ఏమి అక్కర్లే, అనవసరం. నేను ఎన్నాళ్ళని చెప్పాను, నేను మీ బాధలు ఉన్నాయి, హాయిగా గురుసత్త బొమ్మ ఉంది, ఎవరిని కావాలంటే వాళ్ళని అడగండి, మీరు అడుక్కోండి, విత్తనం ఎత్తండి, వాడు పడేస్తే పడేస్తాడు, పడేయకపోతే పడేయడు. కానీ శిష్యుడు విత్తనం ఎత్తాడు, దబాయిస్తాడు. చాలా తేడాలు ఉన్నాయి రెండింటికి. ఒక దాంట్లో యువర్ ఎ బెగర్, శిష్యుడు బెగర్ కాదు, వాడు వారసుడు, తర్వాత పీఠం ఎక్కేది వాడే. అంచేత గురువు యొక్క మొత్తం ఆస్తికి వారసత్వమే కాకుండా రాబోయే దానికి కూడా వారసుడు వాడే అవుతాడు. కానీ దానికి అర్హత సంపాదించుకోవాలి. మొట్టమొదటి అర్హత ఏంటి అంటే భౌతిక జగత్తులో ఏ విధమైనటువంటి కోరికలు ఉండకూడదు, నీ వల్ల భౌతిక జగత్తులో ఎవడు అశాంతి ఫీల్ అవ్వకూడదు, నువ్వు ఇతరులకి అశాంతి కలగ చేయకూడదు. తన్నే అహింస అన్నావు, నువ్వు మగ్గిపో, అరిగిపో, నువ్వు ఏదైనా అయిపో, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఇది కండిషన్. ఏంటి కండిషను? నీకు ఎవడు ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతను 100% చేయాలి. ఏంటి బాధ్యత? కుటుంబం ఉంది, కుటుంబ సభ్యులు ఉన్నారు, కుటుంబము కుటుంబ సభ్యులకి నీ బాధ్యత ఎంతో అంతే. బాధ్యత వేరు, మోహం వేరు, చాలా తేడాలు ఉన్నాయి. చదువు బాగా వస్తుంది, చదివించాం, బాగానే ఉంది, చదువు రావటం లేదు కానీ డబ్బు ఉంది కనుక ఓ 50 లక్షలు ఇచ్చేసి ఇంజనీరింగ్ లో సీట్ కొన్నాను మాస్టారు, మా అబ్బాయి కంటే నువ్వు చాలా మోసం చేసావు, నీ కుర్రాడి జీవితం తగలెట్టావు నువ్వు ఇచ్చంటే వాడు ఖచ్చితంగా ఏదో లేడు ఆ ఎత్తికి. తెలుస్తూనే ఉంటుందిగా మన పిల్లాడని మనం మోసు పట్టమే తప్ప. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? చాలా జాగ్రత్తగా మీ మనస్సుని మార్చుకోండి. ఈ గ్రూప్ నాకు కావాల్సింది అలాంటి, చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను. ఐ వాంట్ దట్ టైప్ ఆఫ్ గ్రూప్. గురువుని ఏమి అడగం మనం? గురువులతో ఏమంటాం? నీకు ఏదైనా పని ఉంటే చెప్పు, చేస్తా, ఐఎమ్ రెడీ ఎట్ ఎనీ కాస్ట్. నువ్వు చెప్పిన పని ఖచ్చితంగా పూర్తి చేస్తా. కన్యాకుమారి దగ్గర 8 సార్లు అటు ఇటు తిరిగి భారతదేశం అంతా కూడా నిరాశ చెందిపోయి వివేకానంద కూర్చుని ఉన్నాడు. గోచిగుడ్డ మాత్రమే ఉండేది ఆయన దగ్గర. ఏదో వివేకానంద గొప్ప అనుకోకండి, చాలా మంది నన్ను అంటారు నువ్వు వివేకానంద అవ్వాలండి మాస్టర్ అని. తిరుగు 8 ఏళ్ళు గోచి పెట్టుకుని భారతదేశం అంతా అప్పుడు రా అంటాను నేను. జడ్డవాడు ఎలాగో తిరగడు, గోచిగుడ్డ అనగానే వాడు పోతాడు. వాడు తిరిగాడు అనుకో, నేను చెప్పక్కర్లే, గురువులే చెప్తారు. 8 ఏళ్ళు తిరిగాడు రామకృష్ణ పరమహంస శరీరం వదిలేసిన తర్వాత. సంవత్సరాల సంఖ్య అటు ఇటు అవ్వచ్చు, దాన్ని పట్టుకుని మీరు పీక్కండి, భావం అర్థం చేసుకోండి. ఆఖరికి మధ్యప్రదేశ్ లో అనుకుంటా ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటే ఆ గోచి కూడా కొట్టుకుపోయింది. ఇంకా బయటికి ఎలా వస్తాడు? ఆయన అవధూత కాదు కదా, భలే అవధూతలు మనకి ఇప్పుడు కనిపిస్తారు గురువుల పేర్లతో. నేను వాళ్ళని బాగా ఆశ్రయించుకుంటాను. అర్థం కాని భాషలో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతూ వాళ్ళు గురువులు అనుకునే మూర్ఖత్వం నుంచి మీరు బయటపడాలి. చాలా జాగ్రత్తగా ఉండండి గురువుని వెతుక్కునేటప్పుడు. సిద్ధి సాయిబాబాకి నేను చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను, కుక్కలాగా బల్లిలాగా నా దగ్గరికి వస్తే నాకు అనవసరం, వస్తే సిద్ధి సాయిని చెప్పుకురా, గౌరవిస్తా. కుక్కలాగా వచ్చేటటువంటి కర్మ నీకెందుకయ్యా? యు కమ్ లైక్ ఏ గురువు. కుక్కలో సిద్ధి సాయిని చూస్తారు, మన పిల్లల్లో మన తల్లిదండ్రుల్లో సిద్ధి సాయి కనిపిస్తుంది. భావం అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? ఆ డిసైపుల్షిప్, శిష్యరకానికి కావలసినటువంటి మానసిక స్థితి తెచ్చుకుంటే ఏమవుతుంది? ఉదాహరణ ఎందుకు ఇస్తున్నాను అంటే చాలా మంది అవధూతల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు గొప్ప వాళ్ళు అవునా కదా నాకు తెలియదు. వాళ్ళని నేను అండర్స్టాండ్ చేసుకోగలను, వాళ్ళకి మార్కులు వేయగలను అనే అహంభావం కూడా నాకు లేదు. నాకు ఏం తెలిసిందంటే వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు తెలియటం లేదు. తెలియనప్పుడు వీళ్ళేం లాభం? సింపుల్ లాజిక్ నాది. వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కానీ వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని కానీ నేను కించపరచను. వాళ్ళు బట్టలు ఇప్పుగే తిరుగుతారు, ఉమ్మేస్తారు, ఎక్కడ పడితే అక్కడ ఉచ్చలే పోసేస్తారు, ఎక్కడ పడితే అక్కడ మలాన్ని విసర్జన చేస్తారు. అది ఏ గొప్పతనము? గొప్పతనమే కావచ్చు, కాదన్న నేను. కానీ మనం ఉన్నటువంటి మానసిక స్థితికి తగినటువంటి గురువులు వాళ్ళు కారు. స్పష్టంగా ఇదిగో ఇది నువ్వు చెయ్యి, ఇది నీ లక్ష్యము అని చెప్తేనే మనం చేయలేకుండా ఉన్నాం. అర్థమవుతుంది కదా? అంచేత గురు పరంపరలో మీ యొక్క మానసిక స్థితిని బట్టి ఎన్నుకోండి మీరు గురువుని. లైక్ అట్రాక్ట్స్ లైక్ అనేది నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అది మీకు ఎంత బాధగా ఉన్నా అవధూతల దగ్గరికి మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి, నాకే అభ్యంతరం లేదు. కానీ నేను భరించలేను వాళ్ళని. కానీ వాళ్ళని గౌరవించనా? చాలా బాగా గౌరవిస్తాను. కొంతమంది అవధూతలు మరి వాళ్ళకి నా మీద ప్రేమ ఉందో ఏముందో తెలియదు, కానీ వాళ్ళు నాకు గౌరవిస్తారు. కానీ నా భావం అర్థం చేసుకోండి. శిష్యరిక వ్యవస్థ, గురు శిష్య సంబంధమే ఈనాడు గంగపాలే అయిపోయినప్పుడు ఈ అవధూతల దగ్గర శిష్యరికము మీకు ఏమీ ఇవ్వలేదు. ఇంతేనండి, మీకేం తెలియదు మీరేం పొందుతున్నారు. మరి సిద్ధిసాయి కూడా అవధూత. సిద్ధిసాయి అన్నీ కొట్టి చెప్పేవాడు. ఉపవాసం చేస్తానంటే తిను అనేవాడు, తింటానంటే చెప్పేవాడు ఏం చేయాలో చాలా స్పష్టంగా చెప్పేవాడు. ఎక్కడా కూడా నానుడు లేదు. అక్కడ ఏం జరుగుతుందో జరుగుతుంది, ఇంకా నువ్వెందుకయ్యా గురువి, మాకు తెలియకే కదా నీ దగ్గరికి వచ్చింది. డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్, నవ్యయుగంలో ఉన్నటువంటి శిష్యరికల్లో ఇది. గురువు ఏం చెప్తే అది రైట్ కాదు. గురువు అర్థం కాని భాష ఏదో మాట్లాడిస్తే ఆశీర్వదించేశాడు, గురువు నాలుగు నింపకాయలు కొడితే నా కర్మ పోయింది అనుకునేటటువంటి మానసిక స్థితి దాటాలి మనం. అర్థం అవ్వాలి, ఇదిగో నేను ఇది కొడుతున్నాను, నాలుగు జన్మల్లో నువ్వు ఈ పని చేసావు, దానికి నీకు ఈ శిక్ష వేస్తున్నాను నేను అని చెప్పివేయమను. అలా చెప్పగలిగే గురువుని పట్టుకోండి. గురు చరిత్రలో వస్తుంది, ఒకడు గురువు దగ్గరికి వాదనకు వస్తాడు. గురువుతో వాదిస్తానంటాడు వాడు. అంటే గురువు ఏం చేస్తాడు, అక్కడ వెళ్తున్నటువంటి ఒక అబ్లెచ్ హరిజనవర్ను రమ్మంటాడు. రమ్మను ఒక గీత గీస్తాడు. ఏమంటాడు? నేను వైశ్యుడిని అయ్యా, శూద్రుని అయ్యానంటాడు. ఇంకో గీత గీస్తాడు, దాస్తాడు. వాడు రంగు కూడా మారుతుంది, శరీరపు రంగు, వాడి కళ్ళల్లో ఇది ఎంత మారుతుంది. ఇంకో గీత గీస్తాడు, అలా ఏడో గీత గీస్తాడు. సోలార్ సిస్టమ్ యొక్క యూటిలైజేషన్ విత్ ఎ స్టిక్. మీరు గురు చరిత్రలు చదవటం అందుకు. అలా చేయగలిగే గురువుని పట్టుకోండి, మీరు వెతుక్కోండి. ఈ కాలపు వాళ్లే వాళ్ళు, ఈ యుగంలోనూ ఉన్నారు అలాంటి వాళ్ళు. కానీ వాళ్ళు నీ దగ్గరికి వచ్చేసి నేను మ్యాజిక్ చేస్తాను నా శిష్యుడు కా అంటాడు వాడు. అంటే ఏం చేస్తారు మీరు? నాకు బంగారు భవనం కట్టేయండి. ఇప్పుడు వాడు తెచ్చాడు అనమాట, ఇప్పుడు ట్యాక్స్ కట్టలేక. నీ దగ్గర ఎక్కడ వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ వాడు పట్టుకుంటారు కదా గురువుని? పడితే పట్టుకుంటారు. మేము చేయని కట్టుకోండి గురువు గారు, మాకు బంగారం ఇది ఉంటే చాలు. ఏమంటాం? అర్థమవుతుందో నేను చెప్తుంది. డిసైపుల్షిప్ అర్థం చేసుకోండి. అసలు శిష్యరికం కూడా అర్థం కావటం లేదు మీకు. అలాంటి గురువు ఇప్పుడు దొరుకుతాడు మీకు, ఖచ్చితంగా దొరుకుతాడు. కానీ మీ స్థాయికి తగిన గురువు ఎన్నుకోకండి. మీ స్థాయి కంటే ఎక్కువ ఉన్నటువంటి గురువుని ఎత్తుకోండి. అంతగా ఇప్పుడు మీకు వచ్చింది చెప్పడానికి గురువు ఎందుకు? అర్థమవుతుందా? ఆ గురు పరంపర వెతుక్కోవడానికి గురుసత్తా బొమ్మ ఇచ్చాను నేను మీకు. ఆ బొమ్మలో ఉన్నటువంటి అంతరార్థం అది. మీరు ఎటు వెళ్ళాలనుకుంటున్నారు మీరు అది చెప్తూ, ఇదంతా ఎక్కడికి చెప్తాను ఈ అవధూతల గురించి? అది వివేకానంద గోచిపోయింది. మనం లింకు పోతే చాలా కష్టం. యూ షుడ్ ఫాలో ద చైన్ ఆఫ్ థాట్. గోచి పోయిందా, బయటికి రాలే, సరే మళ్ళా ఏదో గోచి వచ్చింది, దాని గురించి వదిలేతో. కన్యాకుమారి దగ్గర కూర్చున్నాడు. వాట్ షుడ్ ఐ డూ? అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, గురువు కనుక మీకు ఇది నువ్వు చెయ్యాలి అని చెప్తే ఏమాత్రమైనా నా మాట మీద గౌరవం ఉంటే ఆ గురువును వదిలేయండి. యూ డోంట్ ఫాలో ఇట్, మీకు అనవసరం అలాంటి గురువు. వాడు ఖచ్చితంగా మిమ్మల్ని గంగలో దింపేస్తాడు, వాడు దిగి ఉన్నాడు ఆల్రెడీ, మిమ్మల్ని గంగలో దింపేస్తాడు. ఏం చెప్పానో అర్థమైంది కదా? ఇది చెయ్యి అని మాత్రం చెప్పడు, టార్గెట్ చెప్తాడంటే. నేను అలా చేస్తామని ఎల్ఐసిలో ఏం చెప్తున్నారు, ఎలా చేయాలో చెప్తాడా? ఇదిగో వాడి దగ్గరికి వెళ్ళు, వాడు ఇస్తాడు నీకు. ఏమంటారు, ఆ భాష బిజినెస్ క్యాండిడేటా, పాలసీ హోల్డర్ ఇస్తాడని చెప్తాడా వాడు? టార్గెట్ ఇస్తాడంటే, కావాలంటే నీకు కోర్సులు కొన్ని పెట్టి ఎలా భయపడ్డాలో ఎదుటవాడిని, నువ్వు పాలసీ తీసుకోకపోతే ఏమైపోతుందో ఇది నేర్పుతాడు. దిస్ దే విల్ డూ. అంతేత గురు శిష్య సంబంధంలో మొట్టమొదటి పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, నువ్వు ఇది చేయి నాయన అని చెప్పేటటువంటి గురువు కనుక ఉంటే నేర్చుకోండి మీకు. కానీ వాడు మాత్రం మిమ్మల్ని భారతదేశం ఏ గురువు గురించి చెప్తోందో ఆ గురువు స్థాయికి మాత్రం వాడు తీసుకెళ్ళలేడు. టార్గెట్ ఇచ్చేస్తాడంతే. వివేకానంద కూడా ఒక టార్గెట్ ఇచ్చాడు. ఏమని టార్గెట్ ఇచ్చాడు? భారతదేశము స్వతంత్రం కాలేదు, అప్పుడు కాలేదుగా. వివేకానంద జీవించి ఉన్నప్పుడు అవలేదు అనుకుంటా కదా, జీవించి ఉన్నప్పుడు కూడా. ఇంకా ఆయన అమెరికాకి వెళ్ళకముందు అసలు కాలేదు. భారతదేశం స్వాతంత్రం అవ్వాలి, ఫస్ట్ కండిషన్. వివేకానందకి ఆయన ఇచ్చినటువంటి టార్గెట్, నిద్రిస్తున్నటువంటి భారత జాతి ఆత్మను మేల్కొల్పాలి. చిన్న చిన్న పనులు చెప్తారు గురువులు అని చెప్పి మీరు అనవసరంగా గురువుల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద పనులు అనుకోకండి. చిన్న చిన్నవి ఇలాంటివి చెప్తారు వాళ్ళు, పెద్ద పెద్ద పనులు అసలు చెప్పారు వాళ్ళు. ఈ ప్రపంచాన్ని ఎత్తేసి ఇంకో గ్రహానికి వెళ్ళిపోవని చెప్పటం లేదు కదా పాపం వాళ్ళు. ఈ విశాలమైనటువంటి అంతరిక్షంలో పృథ్వీ ఎంత, ఆ పృథ్వీలో భారతదేశం ఎంత, దాని ఆత్మను లేపమన్నాడు. లేపమంటమే కాకుండా 12 లేక 16, ఆ సంఖ్య మారుతూ ఉంటుంది పుస్తకాలలో, 16-20 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి యంగ్ పీపుల్ని వివేకానందకి అప్పచెప్పాడు. వివేకానంద ఎంత ముసలాడు? 21 ఏళ్ళోడు. ఈ కర్మ అన్నాడు, వదిలేశాడు, తను వదిలి తను వెళ్ళిపోయాడు. అలాంటి గురువు లభిస్తే మీకు ఈత వస్తుంది. తోసేస్తాడు నీళ్ళల్లో, పడిపోతాడు, మళ్ళా శరీరం ఉంటే పట్టుకు వెళ్ళాడు తరగతి, శరీరం కూడా వదిలేస్తాడు. శరీరం ఉంటే ఆ గడప దగ్గర కూర్చొని శ్రీరామచంద్ర ఆచార్య గది మర్చిపోయాడు. ఆ సగతి ఆయన గడప దగ్గర కూర్చుని ఆయన చేత పనులు చేయించుకున్న బడుద్దాయలు చాలా మంది నాకు తెలుసు. పోతేగా ఆయన గుమ్మం దగ్గర కూర్చున్నాను, నువ్వు ఇస్తావా చేస్తావా అని. అది తప్పేం లేదు, అది ఆ ప్రేమతో వస్తుంది ఇదంతా, అలగటాలు అవి. కన్యాకుమారి దగ్గర శ్రీరామకృష్ణ పరమహంస వదిలేసినటువంటి బాధ్యతను, సన్యాసులను, అందులో ఒక్కడు కూడా మళ్ళా నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతానంలే, ఒక్కడికి తిండి లేదు. 10-15 రోజుల వరకు చాలా మందికి తిండి లేదు. వాళ్ళందరూ చాలా మంది డబ్బున్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. లాటు మహారాజాను ఆడో ఒక్కతను మాత్రం కాబోలు, 51 ఏళ్ళవాడు, మిగతా వాళ్ళందరూ చిన్నవాళ్ళు. ఐ జస్ట్ డోంట్ రిమెంబర్ ద నేమ్స్. కన్యాకుమారికి వచ్చాడు, గౌన్స్ వేస్తా భారతదేశం అంతా. భారతదేశ ఆత్మ నిద్ర లేపాలి కదా, ఎవడు నిద్రలేస్తాడు? ఇప్పటికే నిద్ర లేవలేదు, స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు అయింది, ఒక్కడు నిద్ర లేవలే, ఒక్కడు కూడా భారతదేశపు ఆత్మ అయినటువంటి వేద విజ్ఞానాన్ని నేర్చుకుంటాము అని ఒకడు అంటున్నా. ఇప్పటికీ ఎంతమంది ఫెయిల్ అయ్యారు, సిద్ధిసాయి ఫెయిల్ అయ్యాడు, సత్యసాయి ఫెయిల్ అయ్యాడు. 1961లో నాకు బాగా గుర్తుంది, నేను అప్పుడే 10th క్లాస్ పాస్ అయ్యాను. ఆయన వేదిక స్కూల్ పెట్టాడు పుట్టపర్తిలో, నేను వెళ్ళిపోతాను అన్నాను. ఇప్పుడు పుట్టపర్తికి వెళ్ళిపోతానని వేదిక స్కూల్కి అని ఏదో కొన్ని కారణాలు కాశీలో ఉన్నాను. అప్పుడు నేను అప్పుడు దుర్గా ఉపాసకుడి దగ్గర ఉండేవాడిని నేను. ఆయన ఒప్పుకోలేదు, ఆ వేదాలంతా నీకెందుకయ్యా అన్నాడు. సత్యసాయి బాబా ఏమన్నాడు, ఆ వేదిక స్కూల్ పెడుతున్నాను, వీళ్ళే మంత్రులు అయిపోతారు రాబోయేటటువంటి ప్రపంచానికి అన్నాడు. చివరిగా వేదిక స్కూల్ మూతబడింది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అని చెత్త విద్య కూడా అక్కడ వస్తుంది. ఆయన చేతకాంతనం కాదు, అది ఎవడైనా వస్తే కదా స్కూల్లో చెప్పడానికి. ఇప్పుడు మీరందరూ వచ్చారు కనుక నాకు స్కోప్ దొరికింది వాయిస్తున్నా. మీరెవరు రాకుండా నేను ఇలా వాయించడం మొదలెడితే మీరేమనుకుంటారు, వీడికి ఎవరు పిచ్చి పట్టిందయా, ఏదో మాట్లాడిస్తున్నాడు జాగ్రత్త అని మా నాన్నగారికి చెప్తారు, మీ వాడు ఏదో అండి ఏదో మాట్లాడిస్తున్నాడు. అంతే కనీసం మాట్లాడటానికైనా ఎవడో ఒకడు దొరకాలి కదా. శిష్యరికం గురించి చెప్తున్నాను, ఎంత బాధాకరంగా ఉంటుందో మొదట్లో. ఎటువంటి వాళ్ళ శిష్యులు వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళ శిష్యులు ఈ కాలం వాళ్ళు ఏవాళ్ళు, కానీ వాళ్ళ అవస్థలు వాళ్ళు పడుతున్నారు. కానీ వెళ్తున్నారు, వస్తున్నారు, తింటున్నారు, ఏదో అవస్థ, ఏ అవస్థలు పడ్డారో మనకి తెలియదు. ఇప్పుడు ఇప్పుడున్న రామకృష్ణ మిషన్ వాళ్ళకి అలాంటి పరిస్థితి వస్తే ఒక్కడున్నాడు అక్కడ, ఒక్కడున్నాడు గ్యారంటీగా చెప్తున్నాను. ఉన్నారు వివేకానందకి, వీళ్ళకి ఉత్తరాలతోనే లింక్. వీళ్ళందరినీ ఉత్తరాలతో కాపాడేవాడు, ధైర్యం ఇస్తూ ఉండేవాడు, మీరు బాధపడకండి అది పడకండి అని. కన్యాకుమారి దగ్గర కూర్చున్నాడు, కూర్చుంటే అతనికి అనిపించింది సముద్రం దాటి వెళ్తే భారతదేశాన్ని లేపగలమేమో, భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞానం చాలా గొప్పదని బయటవాడు చెప్తే గానీ నమ్మలేని స్థితిలో ఉన్నామే మనం. ఇప్పటికీ ఎందుకో అమెరికన్ వచ్చేసి ఇక్కడ వేదిక స్కూల్ పెడితే అందరూ జాయిన్ అవుతారు, గ్యారంటీగా జాయిన్ అవుతారు. వెళ్ళాడు, వెళ్తే ఏమైంది, హి వాజ్ జస్ట్ 9 మంత్స్ ఎర్లీ. ముందు వెళ్ళిపోయాడు మీటింగ్ కి. అది ఎక్కడ పడుకున్నాడో తెలుసా, గటర్స్ లో పడుకున్నాడు, చల్లు ఉందా దమ్ము మీకు, శిష్యులం శిష్యులం అంటారు, ఎందుకు ఆ దమ్ము, నాకు చెప్పబడినటువంటి పని చేస్తాను, ఎలా చేయాలో నేనే నిర్ణయించుకుంటా, గురువుని అడగను ఎలా చేయాలో, గురువు ఏం చేస్తాడు దానికి తగినటువంటి బ్యాక్గ్రౌండ్ నీకు చెప్తాడు, అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు నా చెప్పాను కదా ఎల్ఐసి పాలసీలు ఎలాగ నువ్వు కన్విన్స్ చేయాలి, ఎలా చెప్పాలి అనే క్లాసులు వాళ్ళు తీసుకుంటారు, తీసుకున్నాక ప్రపంచం మీద వదిలేస్తారు, తర్వాత భయపెట్టే బాధ్యత మీది. ఎల్ఐసి పాలసీ గురించి చెప్తుందా, అలాగే గురువులు ఎంతవరకు ఇస్తారు మీకు నాలెడ్జ్ మొత్తం ఇచ్చేస్తారు, దానికి కావలసినటువంటి సహాయం ఎప్పుడైనా కావాల్సి వస్తే, మీరు ఓర్పు పట్టుకోగలిగితే వాళ్ళ పని జరగటానికి కావలసిన సహాయం మాత్రమే మీకు లభిస్తుంది, మీకు ఏమీ సహాయం లభించదు. మిలిటరీలో నువ్వు జాయిన్ అయ్యో యుద్ధం చేయడానికి కావాల్సిన సామగ్రి మాత్రమే నీకు ఇస్తారు, మీతో అన్ని ఇచ్చిస్తారా, ఎవడు కదా. అలాగే ఇక్కడ కూడా వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాక ఇతని పేరు లేదుగా, రిజిస్ట్రేషన్ ఉంటుంది అది ఉంటుంది అని ఏం తెలియదు కదా పాప ఈయనకి. అంచేత టీ బ్రేక్ లో 2 నిమిషాలు నువ్వు మాట్లాడటానికి టైం ఇస్తా ఉన్నారు. మొదటి రోజు, మొదటి రోజు అంటే కొన్నాళ్ళు జరిగిపోయి మొదటిసారి, అప్పుడు ఆ ఫేమస్ మాట ఉంది, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. చప్పట్లు 10 నిమిషాల పాటు చప్పట్లు ఉన్నాయి, ఆయనకి ఇచ్చిన టైం 10 మినిట్స్, 10 నిమిషాలు చప్పట్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయి, అక్కడ గురువు అనుగ్రహం వస్తుంది. అంతవరకు గురువు ఏమీ చేయలేదు. అంతవరకు వీడు పాక్కుంటూ వెళ్ళాడు, అడుక్కుంటూ వెళ్ళాడు, దారి వెతుక్కుంటూ వెళ్ళాడు, దారి చేసుకుంటూ వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే ఆ కరెక్ట్ అకేజన్ వచ్చిందో అప్పుడు మాత్రం దూరాడు. ఇంచేత అక్కడ ఊపకపోతే మనకు తెలుసు. అయితే ఏముందని అందులో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అంటే తప్పట్లు కొట్టడానికి కమ్యూనిస్టులు అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్సే, కామ్రేడ్స్ కూడా వాళ్ళు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా కాదు. మరి ఎవడు తప్పట్లు కొట్టాడుగా? ఎందుకు అది జరుగుతుంది? అక్కడ వాళ్ళ పనిను సక్రమంగా చేస్తూ ఉంటే ప్రపంచం యొక్క నివాళులు మీకు ఖచ్చితంగా లభిస్తాయి. నువ్వనుకున్న పని నువ్వు చేస్తూ ఉంటే జరగదు. అంచేత ప్రపంచం నీ యొక్క ఉనికిని గుర్తించటం లేదు అంటే గురువుల పని నువ్వు చేయటం లేదు అని అర్థం. కానీ దానికి కావలసిన ఎడ్యుకేషన్ ఇస్తారు. రామకృష్ణ పరమహంస వివేకానందకి ఎలా ఇచ్చాడో చెప్పాను కదా, లారీ మహాశయకి ఆయన గురువు ఇచ్చాడు. ఇవ్వటానికి కారణం ఏంటి? కిందటి జన్మలో కూడా ఆయన శిష్యుడే. ఆయన లాస్ట్ స్టేజెస్ లో ఉన్నప్పుడు అది ఏం జరిగిందో మనకి అప్పుడు తెలీదు, మళ్ళా ఇంకోసారి జన్మెత్తాల్సి వచ్చింది ఆయన. అంచేత ఆ లారీ మహాశయ బాబాజీ గురు అవటానికి కారణం ఏంటి? బాబాజీ ఆయన గురు అవటానికి కారణం ముందే ఉంది లింక్, గురు శిష్యు సంబంధం. అంటే నాకు వచ్చేస్తే బాబాజీ అంటే వస్తావా? లారీ మహాశయకి వాద పెట్టాడు బాబాజీ. ఏమిచ్చాడు ముందు వరదాను, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానన్నాడు. ఈ మహానుభావుడు ఏం చేశాడు? ఎప్పుడు పిలవకూడదు అప్పుడు పిలిచాడు. ఇచ్చిన వరదానాన్ని ఏం తీసుకున్నాడు? భలే పడుద్దాయి నాయన, నువ్వు నీ శిష్యరికానికి ఓ దండం, ఇంకా నువ్వు పిలిచినప్పుడు నేను రాను బాబోయ్ అన్నాడు. ఎప్పుడొస్తానన్నాడు? ఎప్పుడైనా వచ్చాడా?
ఆ విధంగా మీరు ఎంత గొప్ప శిష్యులో మీకే తెలియటల్లే. ఇది వినగలుగుతున్నారు కదా మీరు, ఎంత పూర్వజన్మ సంస్కారం ఉంటే గురువుల మధ్య ఉన్నటువంటి లింక్ వింటారు. ఏమిటా రామకృష్ణ పరమహంస యొక్క జన్మ పరంపరలు కనుక మనం చూస్తే ఏం చెప్తాడు కబీరు సమర్థగురు రామదాస్, తర్వాత రామకృష్ణ పరమహంస, తర్వాత శ్రీరామ శర్మ ఆచార్య. కబీరు ఎవరో అదే నేను అని లారీ మహాశయ అంటాడు. ఆయన డైరీలో రాసుకున్నది అంటే ఇప్పుడు ఏంటి అయింది? మరి ఏంటి గందరగోళం? మరి ఈ లింక్ తెలియకుండా లారీ మహాశయ శిష్యుడికి శ్రీరామ శర్మ ఆచార్య గురించి తెలియకపోతే వాడి గురువు గురించి వాడికి తెలిసినట్ట తెలియనట్ట? మా నాన్న అలా అన్నాడా అన్నట్టే ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి గాఢాంధకారంలో ఉంటూ మనము ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నాం అనుకుంటున్నాము ఊహించుకోండి కదా. మరి వాళ్ళిద్దరికీ లింక్ ఉన్నప్పుడు ఎవరిద్దరికీ లింక్ ఉంది? లారీ మహాశయే శ్రీరామ శర్మ ఆచార్య అని ఈక్వేషన్ సరిపోతుంది కదా. వాళ్ళు అబద్ధం చెప్పకపోతే, గురువులు కూడా అబద్ధం చెప్తున్నారు అనుకుంటే మనం చేయగలిగేది ఏం లేదు. వి బిలీవ్ దట్ దే స్పీక్ ట్రూత్. అలాంటప్పుడు కబీర్గా సమర్థగురు రామదాస్గా శ్రీరామకృష్ణ పరమహంసగా శ్రీరామ శర్మ ఆచార్యగా ఒక కంటిన్యూటీ మనకు కనిపిస్తుంది. లారీ మహాశయకి కబీర్కి లింక్ దొరకటం లేదు మనకి. క్వశ్చన్ మార్క్స్ వేసుకుంటూ ఆ లింక్ చూసుకోండి మీరు. కానీ ఈక్వేషన్ సరిపోతున్నాయి కదా. ఈ లోపల భారతదేశ స్వాతంత్రం కోసము పోరాటానికి భారతీయ శరీరంలో ఉన్నటువంటి ఒక విదేశీయుడు వచ్చాడు భారతదేశానికి. శరీరం భారతీయుడిదే, కానీ వాళ్ళ తండ్రి కలకత్తాలో చాలా పెద్ద డాక్టర్. వాడికి భారతదేశం అన్నా, భారతదేశపు యొక్క ఆచార విచారాలన్నా, వ్యవహారాలన్నా ఏవగింపు అసహ్యం. అంతే ఏం చేశాడు, వాళ్ళ పిల్లల్ని డైరెక్ట్గా మూడో అయితే లండన్ పంపించేశాడు. మరి ఇండియాకి రావద్దు అన్నాడు. ఇంతకంటే వెధవ దేశం ఎక్కడా ఉండదు. మనం అమెరికాకి వెళ్ళిపోతాం అనుకున్నాం అనే ఇంకా వెళ్ళలేక ఇక్కడ ఉంటాం గతి లేక. కానీ అమెరికాకి వెళ్ళిపోతాం అంటే అసలు మీతో ఇంత మాట్లాడుతానా ఇచ్చి నేను బాయ్ వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోతాను నేను. అప్పుడు పిలవటం లేదు అది, నేను మిమ్మల్నే కాదు నన్ను అనుకుంటున్నారు. ఇది అంచేత ఏం చేశాడు ఆ డాక్టరు, వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపించేసాడు అమెరికాకి, లండన్కి. అక్కడ గ్రీక్, ఫ్రెంచి, ఇంకొక లాంగ్వేజ్ ఏదో ఉంది, గ్రీకు ఫ్రెంచి, ఆ భాషలు నేర్చుకున్నాడు. అంతే, వాడికి మాతృభాష అయినటువంటి భారతదేశపు భాష బెంగాలీ రాదు రాదు. కానీ భారతదేశంలో జరుగుతున్న అవకతవకలన్నీ ప్రతి చోట తెలుస్తూనే ఉంటాయి కదా. మీకు తెలియదేమో, అసలు భారతదేశానికి స్వాతంత్రం రావాలి అని కాంగ్రెస్ పార్టీ పెట్టిన వాళ్ళు భారతీయులు కారు. దే ఆర్ నాట్ ఇండియన్స్. యానీ బెసెంట్, డేవిడ్ హ్యూమ్, మూడో అడవడో నా పేరు తెలియదు, భారతీయులు గారు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ పెట్టిన వాళ్ళు. అసలు అంచేత ముందు కాంగ్రెస్ పార్టీయే విదేశీ పార్టీ. అసలు అసలు తెలిస్తే మనకి, మనకి హిస్టరీ తెలిసిన గొడవ ఉంది కానీ ఉపయోగించుకోండి ఇది కావాలి. అంటేంటి, భారతదేశం మీద అంత గౌరవం విదేశీయులకు కూడా ఉండేది, దీని మీద మనం ఆధిపత్యం చేయించడం ఏంటి, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది, ఇంత అద్భుతమైనటువంటి సంపద ఉన్నది, ఇచ్చేత దీని మీద మనం రాజ్యం చేయటం ఏంటి, వాళ్ళు మన మీద రాజ్యం చేయాలని తెలిసిన వాళ్ళు ఎప్పుడూ అంతే కదా. ఆ భావాలు ఇతనికి కూడా వెళ్ళాయి, ఈ బెంగాలీ బాబుకు కూడా. చివరికి భారతదేశం వచ్చాడు, భారతదేశానికి స్వాతంత్రం రావాలి అని బాంబులు తయారు చేయటం మొదలెట్టాడు. విప్లవం తీసుకురావాలి తప్ప మామూలుగా రాదు అని కకోరి బాంబు కేసులో ఇరుక్కున్నాడు. అతను ఇంకో ముగ్గురు, ముగ్గురికి వీరు శిక్ష పడిపోతుంది అన్నది గ్యారంటీ. అంతేగానే మరి పూర్వ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు, అప్పుడు జైల్లో ఉన్నప్పుడు వివేకానంద యొక్క గొంతుకు అతనికి సాధనలో మార్గదర్శనం చేసింది. మూడు రాత్రుళ్ళు, ఊడే మూడు రాత్రుళ్ళు వివేకానంద యొక్క ఆత్మ గొంతుక నాకు మార్గదర్శనం చేసింది అంటాడు అరవింద్. ఆయన చెప్పినటువంటి మెథడాలజీని పట్టుకుని దాన్ని సాధన చేయటానికి భారతదేశంలో కుదరదు కనుక ఫ్రెంచి రాజ్యానికి ఏమంటారు దాన్ని, పార్టీగా ఉన్నటువంటి వలస అంటారు, ఏంటో అంటారు దాన్ని, ఏం రాజ్యం అంటారు దాన్ని, ఫ్రెంచ్ దేశంలో అధీనంలో ఉన్నటువంటి పాండిచేరికి వెళ్ళి దూర్వాస మహర్షి సాధన చేసినటువంటి స్థలంలో సాధన చేస్తాడు. శ్రీరామ్ శర్మాచార్య ఎక్కడ సాధన చేశాడు, విశ్వామిత్రుడు సాధన చేసినటువంటి స్థలంలో చేస్తే, ఈయన రామకృష్ణ పరమహంస శిష్యుడైనటువంటి వివేకానంద యొక్క మార్గదర్శనంలో చెప్పబడినటువంటి సాధనలు పాండిచేరిలో చేశాడు. అంతకీ అరవిందోకి రామకృష్ణ పరమహంసకి లింక్ ఉందా లేదా, కంటిన్యూటీ ఏముంది, ఏం చెప్పాడు ఆయన, ఏం అదంతా మీరు పట్టుకుని ఓ థీసిస్ లాగా మీరు రాసుకోగలిగితే మీరు శిష్యులు అవడానికి స్కోప్ ఉంటుంది. అయితే ఎవరు చాలా పెద్ద వర్క్ ఉంది, అద్భుతమైన, ఏం తెలుసని మనకి వర్క్ చేయడానికి నువ్వు కొంపు ముంచేస్తావు. ఇప్పుడు గురువులు కనుక వాళ్ళు పని చేయమంటే మనం కొంప ముంచుతాం వాళ్ళది. మనకు తెలిస్తే కదా అసలు వాళ్ళ టార్గెట్ ఏంటో. టార్గెట్ తెలియాలి అంటే ఈ లింకులు తెలిసాక మరి వివేకానంద అతను చేయలేని పనిని కదా చేయించుంటాడు, అంతే కదా. అంచేత అరవిందో ఏం చేసి ఉండాలి, రామకృష్ణ మిషన్ ఎందుకు ఏర్పరిచాడో రామకృష్ణ పరమహంస, అది జరగలేదు కనుక మళ్ళా జరిగింది. దానికి లింక్ ఏంటి, ఆగస్ట్ 15th అరవిందో బర్త్డే ఒకటి. ఆగస్ట్ 15th ఈజ్ అరవిందోస్ బర్త్డే. అని స్పష్టంగా రేడియో స్పీచ్ ఇస్తూ భారతదేశపు యొక్క ఈ ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే నా బర్త్డే ఒకటి అవటము కాకతాళీయము కాదు అంటాడు. మనకి ఇంకా ఎక్కడైనా అనుమానం ఉంటే లింకులు అంచేత రామకృష్ణ పరమహంసగా, కబీర్గా, సమర్థగురు రామదాసగా, రామకృష్ణ పరమహంసగా చేయలేనటువంటి పని అరవిందో ద్వారా చేయించాల్సి వచ్చింది వివేకానంద యొక్క గొంతుగా. అంచేత అరవిందోకి గురువు అవడం వాలి వివేకానంద. అంచేత రామకృష్ణ పరమహంస దాదా గురువు అవుతాడు అరవిందోకి. అంతే అందరూ లింకులే గురు పరంపరలో. అంచేత ఈ విశాలమైనటువంటి దృష్టి, కబీర్గా భారతదేశ స్వాతంత్రం ఎలా రావాలనుకున్నాడు, ముస్లింస్ భారతీయులు ఇద్దరు వాళ్ళ వాళ్ళ ధర్మాలని మర్చిపోయి ఒక కొత్త ధర్మానికి నాంది పలుకుతారేమో అని ప్రయత్నం చేశాడు. నూతన ధర్మం, ఉన్న ధర్మాలు కలగా పులగం కాదు. ఆవిడ చెప్పాడు కలగా పులగం చేయమని, వీడి ముక్కు బాగుందని, వీడి కన్ను బాగుందని, వీడి చెవి బాగుందని కోసి తీసుకొచ్చి ముక్కు తలకాయ తయారు చేసామనుకో, తలకాయ ఎంత అందంగా ఉంటుంది, అతుకుల బొంతలా ఉంటుంది అది. అంతేగా న్యాచురాలిటీ ఉండదు. రిలిజియన్స్ యొక్క కంపారిటివ్ స్టడీ కాదు మనకు కావాల్సింది, న్యూ రిలిజియన్, కొత్త ధర్మం కావాలి మనకి. ఆ కొత్త ధర్మానికి నాంది ఎప్పుడేశాడు, 13వ శతాబ్దంలో కబీర్ వేశాడు. మనకి తెలిసింది అలా, ఇంకా చాలామంది వేసి ఉంటారు. మరి మనము ఆ కొత్త ధర్మానికి నాంది వేసే దమ్ము ఏదైనా ఉందా, మనకి తెలుసా కొత్త ధర్మం ఎలా ఉంటుందో? దేనికి పనికొస్తారు మీరు శిష్యులుగా? శిష్యులుగా గురువు యొక్క లక్ష్యానికి వెళ్ళాలి కదా. ఏంటా లక్ష్యం? ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నారు గురువు? చాలా స్పష్టంగా ఎలా తెలియాలి, వాడు వచ్చి నీకు చెప్పారు. ఇప్పుడు వివేకానంద గొంతుకు వచ్చి ఎలాగైతే అరవిందోకి గైడెన్స్ ఇచ్చిందో, ఫిజికల్గా వాడు వచ్చి నీకు చెప్పేంత వరకు ఎవరి మాట నమ్మకండి దయచేసి. ఇచ్చండి, అంత భ్రమపూర్ణమైనటువంటి వాతావరణంలో ఉన్నాం మనం, అంత పొల్యూషనే. గురు పరంపర కూడా పొల్యూట్ అయిపోయింది. చాలా కష్టంగా ఏర్కొన్నాను నేను ఈ గురువుని. ఇంటర్లింక్ ఉండాలి, వాళ్ళ పవిత్రత ఉండాలి. మిగతా గురువులో నాకు ఇంటర్లింక్ దొరకదుగా. ఇప్పుడు నేను పెట్టిన గురువుల్లో అందరికీ ఇంటర్లింక్ ఉంటుంది. మీకు అరవిందు అంచేత కబీర్ దాస్ యొక్క ఏది లక్ష్యమో అది ఎవరి ద్వారా పూర్తయింది? అయిందా? ఏడ్చాడు అరవిందో భారతదేశానికి స్వాతంత్రం వస్తే, ఇదా నేను కోరుకున్నటువంటి స్వాతంత్రం, మళ్ళా చీలికలైందిగా భారతదేశం. ఏమైంది? గురువుల పని జరగలే, అవలే గురువుల పని. అక్కడ అసంభవం, అది అర్థమవుతుందా మనకి? భలే ఆనందిస్తాం భారతదేశ స్వాతంత్రం ఉందా, స్వాతంత్రం భారతదేశానికి. అఖండ భారతదేశం, భరత ఖండే భరత వర్షే మేరో దక్షిణ దిగ్భాగ్యే తెలిస్తే అర్థమవుతుంది. దానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి ప్రయత్నం ఎలా చేయాలి, ఎలా ఏం చేయాలి? దానికి ప్రయత్నం చేయటానికి రెండు విధానాలు కావాలి మనకి. ఒకటి, నిత్య జీవితంలో ఎలా జీవించాలో తెలియాలి. అసలు ప్రకృతి ఎంత ఎటు వెళ్తుందో తెలియాలి మనకి. దాన్ని పరిణామక్రమం తెలియాలి మనకి. పరిణామక్రమంలో రేపేదో అయిపోతే మనకేంటి లాభం? ఇప్పుడు నిత్య జీవితంలో ఈ రోజు నేను ఎలా బతకాలో తెలియాలి. అవి రెండు తెలపటానికి రెండు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు భారతదేశంలో. 1875 ఆర్య సమాజం స్థాపించారు గురువులు, గాయత్రి పరివార్ అప్పుడు స్టార్ట్ అయింది. ఆర్య సమాజం అంటే గాయత్రి మంత్రమేగా, వేదఘోషేగా. వేదాల యొక్క పునర్జీవన కార్యక్రమం 1875 నుంచి గురువులు చేస్తూ ఉంటే, గురువుల శిష్య బృందం ఏం చేయగలిగింది అంటే 2000లో కూడా వేదిక్ స్కూల్ ఒక్కటి రన్ అవటం లే. శిష్యుల యొక్క శిష్యత్వం యొక్క పరాకాష్ఠ. సిగ్గుపడాలి మనం భారతీయులని కూడా. స్పష్టంగా చెప్తున్నారు కదా వాళ్ళు, వేద ధర్మము పునరుద్ధరించబడాలి. ఎప్పుడు ఎప్పుడు వేదాలు నాశనమయ్యాయో ఎప్పుడప్పుడు భగవంతుడి యొక్క అవతారం వచ్చి వేదాలని పునరుద్ధరించింది అని మనం చదువుకుంటున్నాం కదా. పునరుద్ధరించటానికి వాళ్ళు దిగి వస్తూ ఉంటే ఆర్య సమాజం స్కూల్లో ఇప్పుడు ఏం చెప్తున్నారు వెళ్ళి చూడండి, ఆర్య సమాజం స్కూల్లో ఏం చెప్తున్నారు, ఒక గాయత్రి మంత్రం చెప్పేసాం అయిపోయింది, రెండు ఆహుతులు వేసేసాం అయిపోయింది. శిష్యులం మనం 1875లో గురువు ఏం కోరుకున్నాడు అంటే వేద విజ్ఞానం పునరుద్ధరించబడాలి అని. ఇదే ప్రశ్న శంకరాచార్యుల వారు బతికున్నటువంటి కాలంలో బౌద్ధ ధర్మం ప్రబలిపోయి ఉన్నది. శంకరాచార్యుల వారి యొక్క ధాటి కూడా బుద్ధ ధర్మాన్ని పెకలించలేకపోయింది. అప్పుడు కాశ్మీర్ యువరాణి అడుగుతుంది, ఎవడు లేడా వేద ధర్మాన్ని మళ్ళా చెప్పటానికి ఒక్కడు ముందుకొచ్చాడు, తెలుసా పేరైనా తెలుసా వాడిది, కుమారీల భట్టు. శిష్యుడు అంటే అలా ఉండాలి, బుద్ధ ధర్మాన్ని జయించాలి. ఇప్పుడు వాడు ఎలా చేస్తాడు, ఇంకా తెలియాలి కదా అదేంటో. నలాంద తక్షశిలలో అప్పుడు అద్భుతమైనటువంటి యూనివర్సిటీస్ రన్ అయ్యేవి బుద్ధ ధర్మం మీద, దాంట్లోకి దీక్ష తీసుకున్నాడు. గబ 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 అంతా నేర్చేసుకుని ఎదిగిపోయాడు. చివరికి పరివ్రాజకులు అవ్వాలి, పరివ్రాజకులు అయ్యేటప్పుడు ఒక దీక్ష చెప్తారు వాళ్ళు, బుద్ధుని ధర్మం తప్ప ఇంకా ఏ ధర్మం గురించి నేను మాట్లాడను, ఒకవేళ మాట్లాడితే నేను సజీవ దహనం చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేయమన్నాడు. చేస్తాడు అది, కానీ చేరింది ఎందుకు అందులో, ముందు వాళ్ళ వీక్ పాయింట్స్ తెలియాలి కదా. నేర్చుకున్నాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చి బుద్ధిస్టులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా వాదన మొదలెట్టాడు. అతని వల్ల శంకరాచార్యుల వారికి ఖ్యాతి వచ్చింది, పేరు కుమారుల భట్టి గురించి ఆవిడకి తెలీదు. సరే, బౌద్ధ ధర్మము భారతదేశం నుంచి గెంటి వేయబడినది ఒక్క వ్యక్తి వల్ల. శంకరాచార్యుల వారు మాత్రమే కాదు, శంకరాచార్యుల వారు హెల్ప్ చేశారు. మరి ఇప్పుడు ఏం చేశాడు ఈయన గారు, కుమారుల భట్టి గారు? వేద సంస్కృతిని పునరుద్ధరించాడు కదా, కానీ ప్రతిజ్ఞ ఏం చేశాడు, నేను బుద్ధ ధర్మం తప్ప ఇంకేమీ మాట్లాడని ఇంత ఊక పోసుకుని తన శరీరాన్ని అందులో పెట్టుకుని నిప్పట్టించుకున్నాడు. మరి ఆత్మహత్య చేసుకోవాల్సిందే కదా. అది ఆపటానికి శంకరాచార్యుల వారు వచ్చారు. శంకరాచార్యుల వారు చెప్పాడు అతనికి, వద్దు ఇది అనవసరం అని. వెళ్ళే అది శిష్యుడు అండి, మనం శిష్యులు ఉన్నాం చెప్తూ ఉంటాం, కేహెచ్ శిష్యులు, మౌర్య శిష్యులు. కేహెచ్ మౌర్య మొహాలైనా ఎప్పుడు చూసి ఉన్నాం, వాళ్ళ కోరికలు కూడా మనకి తెలియవు. ఆ భ్రమ నుంచి బయటపడాలి, అందుకు నేను తిడుతున్నది. అర్థం చేసుకోండి, అంత ఈజీ కాదు శిష్యరికం. శంకరాచార్యుల వారు స్వయంగా వచ్చి ఆపాడు, వద్దన్నాడు అతన్ని. మనం వచ్చి కదా శంకరాచార్యుల వారు కదా చెప్తాను, మామూలుగా వచ్చి చెప్పాడా? శంకర శంకర సాక్షాత్తులు జరుగుతాం మనం. అంటే శిష్యరికంలో మీరు చెల్లించవలసినటువంటి మూల్యాలు. ఇందుకు ఆ లారీ మాషే శిష్యులం అనుకుని, రామకృష్ణ పరమహంస శిష్యులం అని, అరవిందో యొక్క శిష్యులం అని చెప్పుకుంటూ భారతదేశం ముక్కముక్కలైపోతే చూస్తూ ఊరుకుని ఇంకా ఆనందంగా జీవించి ఉన్నాంగా మనం. ముందు ఆ తపన మీలో పుడితే మార్గం అదే తెలుస్తుంది. ఆ తపన ఎక్కడుంది, నేను ఫారెన్ వెళ్ళిపోతానా, నాకు ఇది వస్తాయా, నాకు ఉద్యోగాలు వస్తాయా, అవి వస్తాయని ఏడుపులే తప్ప, అసలు గురువులకి ఏడుపులు మనకు అర్థమవుతుందా? భక్తుల మనం శిష్యులు, ఎందుకు ఈ శిష్యుని కాదు, ఇంటర్ కనెక్టెడ్. అంచేత 1870 మీరు మర్చిపోయి ఉంటారు అసలు నేనేం చెప్తున్నాను మళ్ళా. అంచేత 1875లో ఆర్య సమాజ స్థాపనకి వేద ధర్మాన్ని పునరుద్ధరించడానికి శంకరాచార్యులు చేసిన ఎందుకు పనికిరాలే? కావాలంటే మేము ఫోటో పెట్టుకుంటామండి, మేము ఆది శంకరాచార్యుల వారు మా గురువు. నన్ను చాలామంది అడుగుతారు, ఇంతకీ మాస్టరు మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం కావటం లేదని. కరెక్ట్గా చెప్పేవయ్యా, నాకు అర్థం కావటం లేదు ఏం చెప్తున్నాను. చాలామంది అడుగుతారు ఇంతకీ మీరు ఎవరు ఫాలోవర్స్ అని. నాకు తెలీదు, మీరు నిర్ణయించుకోండి, మీరు ఎవరు ఫాలోవర్స్, నేను ఎవడు ఫాలోవర్ అవుతే మీకే అర్థమవుతుందా? నేను చెప్పింది. ఆర్య సమాజంలో గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని వేద ధర్మ పునర్ధరణ జరగాలి అంటే గాయత్రి మంత్రం తప్ప మిగతా ఏం పట్టుకోమే, అదొక టూలు, పెన్నది. పెన్నులో ఇంకు లేకపోతే, పెన్ను లేకపోతే నువ్వేం రాయలేవు. గాయత్రి మంత్రం లేకపోతే వేద ధర్మం అర్థం కాదు. కానీ గాయత్రి మంత్రం తప్ప ఇంకేం పట్టుకోరే ఆర్య సమాజం వాళ్ళు కూడా. ఏంటంటే గాయత్రి మంత్రం అట్టే మాట్లాడితే ఏమంటారు, గాయత్రి మాతకి రూపం లేదు, నిరాకార బ్రహ్మను ఉపాసన చేస్తారు. తెలియదు మిమ్మల్ని మీరు అసలు ఎంత మనకి జ్ఞానరహితమైనటువంటి స్థితిలో ఇంత అద్భుతమైనటువంటి గురు పరంపర ఉన్నా ఉన్నామో అర్థం చేసుకోండి. అది నేను చెప్పేది మామూలు వ్యక్తిలా వీళ్ళు మనం చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు. ఇక్కడ ఈ ఆర్య సమాజ్ స్టార్ట్ చేస్తున్న టైంలో కరెక్ట్గా అదే సంవత్సరంలో విదేశాలలో హిమాలయాలలో ఉన్నటువంటి ఆ గురువుల వల్లనే లాబెట్స్కి థియోసాఫికల్ సొసైటీ స్టార్ట్ చేసింది సేమ్ ఇయర్. అక్కడ కూడా భారతదేశ ఔన్నత్యాన్ని చెప్పటానికే ప్రయత్నం చేశారు వాళ్ళు విదేశీయులు. తమాషా మన కర్మది, వాళ్ళు చెప్పినా మనం వింటలే, వినం మనకేమీ అక్కర్లే. వాళ్ళ దగ్గర ఆరోపించుకున్నటువంటి ఆ ఇంజనీరింగ్, ఆరోపించుకున్నటువంటి ఆ కంప్యూటర్ టెక్నాలజీలు, ఈ MBAలు ఇవే మాకు కావాలి తప్ప ఎందుకు వాళ్ళు అంత కష్టపడి కిడ్నీ ట్రబుల్ ఉండి 3 సార్లు చచ్చిపోయి మళ్ళీ గురువులనొక అనుగ్రహంతో 3 సార్లు బతికి ఆ సీక్రెట్ డాక్టర్ అనే బుక్కు భారతదేశ గుప్త విద్య గురించి ఆవిడ రాస్తే, మీరు వెళ్ళండి థియోసాఫికల్ సొసైటీలో, సీక్రెట్ డాక్టర్ని చదివిన వాళ్ళు ఇంతవరకు నేను ఆవిడని చూడలే. ఇంతవరకు నేను చూడలేదు చదివిన వాడిని. థియోసాఫికల్ సొసైటీలో ఉంటుంది అది. ఎంత లజ్జాజనకమైనటువంటి స్థితిలో చూపించుకోండి, ఒక విదేశీ వనిత భారతదేశానికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి హిమాలయాలలో ఉన్నటువంటి గురువుల్ని వెతుక్కుంటూ, మ్లేచ్ఛలోకి ఇంటర్వ్యూ ఉండేది కాదు అప్పుడు, తెల్లతోలుంటే. ఇప్పుడైతే మనం విరగబడి చూస్తున్నాం తప్ప భారతదేశంలో తెల్లతోలు వస్తే గెట్ అవుట్. మనం ఇప్పుడు వాళ్ళు దేవతలు అయిపోయారు. మనకి మ్లేచ్ఛాతి మ్లేచ్ఛలం అవరం అంటే మనమే సిగ్గుపడాలి అసలు ఆ పాయింట్కి. ఆవిడ ఎంత కష్టపడి అది నేర్చుకుని ఉంటుందో మీరు ఊహించుకోండి. ఆ జ్ఞానాన్ని ఇవ్వరుగా విదేశీయులకి, ఇప్పుడే ఇవ్వరు, అప్పుడు ప్రవేశమే లేదు వాళ్ళకి. నేర్చుకుని భారతదేశంలో హెడ్ క్వార్టర్స్ పెట్టుకుంటే గెంటి పారేశాం మనం. అడయార్ ఇస్ ది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఫర్ థియోసాఫికల్ సొసైటీ. చాలామందికి తెలియదు ఆ సంగతి. అమెరికా అనుకుంటారు, అమెరికా ఈజ్ నాట్ ఎన్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్. పెడితే ఏం చేసావు నువ్వు పో అన్నావు. మన వాళ్ళే గెలిచింది ఆవిడ. పేరు మనకు అనవసరం. ఏంటంటే మనం తెలుస్తూనే ఉందిగా మన సత్తా ఎలా ఉందో. అంటే అక్కడ ఏంటని ఫ్రాన్స్లో, ఫ్రాన్స్కి భారతదేశానికి లింక్ చెప్తున్నాను నేను. అరవిందో తపస్సు ఎక్కడ చేశాడు? ఫ్రెంచ్ కాలనీలో. అది నాకు ఇప్పుడు మాట గుర్తొచ్చింది, ఫ్రెంచ్ కాలనీ. ఈవిడ ఎక్కడ రాసింది? పేరిస్ శివార్లలో. అంటే ఒకప్పుడు దిల్సుఖ్ నగర్ ఎలా ఉండేదో అలాగా ఈ ఇల్లు ఎలా ఉండేదో అప్పుడు పేరిస్ నగర్ శివార్లలో విరిగిపోయిన పెంచి చాలా రోజులు ఒకప్పుడు టీ తప్ప ఆవిడికి తాగటానికి ఉండేది కాదు. చాలా రోజులు సీక్రెట్ డాక్టర్ బుక్ రాసిన ఆవిడ కర్మ, గురువు యొక్క శిష్యురాలి కర్మ అది, శిష్యరికం అది. గురువుల యొక్క ప్రణాళిక ఏంటి? వేద విజ్ఞానాన్ని, భారతదేశపు యొక్క విజ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయాలి అన్నది ఒకటి. ఎంత తపన చెందారో వాళ్ళు చూడండి, మనం ఏం తపన చెందుతున్నామో చూసుకోండి. అసలు తెలియదుగా అసలు ఎంత స్లోగా పుస్తకాలు ముందుకెళ్తాయో. సీక్రెట్ డాక్టర్ని ఎన్ని రోజుల్లో చదవాలి మీరు? 3 రోజుల్లో పూర్తి చేయాలి మీరు. అప్పుడు కదా మీకు మిగతా అన్నీ చదవగలరు. సావిత్రి 3 రోజుల్లో పూర్తి చేయాలి మీరు. నేను చేశాను అది. థియోసాఫికల్ సొసైటీ ఈ ఇండియన్ సెక్షన్ లైబ్రరీలో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నా నేను. క్లోజ్డ్ లైబ్రరీ ఎవరు తెరుస్తాడు? దుమ్ము దూరి పట్టింది, తాళం తీసుకున్నాను, లోపల దూరిపోయాను. 3 రోజుల తర్వాత బయటకు వచ్చా. అందులో ఉన్న పుస్తకాలన్నీ చదివి మీరు పుస్తకాలే చదవకపోతే, నాలెడ్జ్ లేకపోతే గురు పరంపర ఏం అర్థమవుతుంది మీకు? మెల్లిగా 2 పేజీలు 3 పేజీలు అరలైను పావులైను ఒక అక్షమ్మక చదివితే చాలండి భగవద్గీతలో. చాలు మాస్టర్, నేనే అన్ను, కానీ మీరు శిష్యులు అవ్వలేరు. మీరు శిష్యులని చెప్పుకోబాకండి అనవసరంగా. ఓకే, యువర్ గుడ్ పీపుల్, చాలా మంచివాళ్ళు పాపం మీరు, దానికి నేనేం కాదన్ను. కానీ డిసైపుల్షిప్ మీకు కావాలంటే మాత్రం చాలా అవస్థలు పడాలి మీరు. ఇంచేత ఏం జరిగిందప్పుడు, నిత్య జీవితంలో ఎలా జీవించాలో శ్రద్ధి సాయి చూపిస్తే, ఏ జ్ఞానంతో నిత్య జీవితంలో మీరు జీవించాలో అనేది బ్లావిట్స్కి రాసింది, సీక్రెట్ డాక్ట్రిన్. ఇన్కంప్లీట్ అది సీక్రెట్ డాక్ట్రిన్. అక్కడ కూడా మన బడుద్ధాయిలే కొంప ముంచారు. ఆవిడ ప్లాన్ ఏంటి అంటే మిస్టిక్స్ మీద ముందు రాద్దామని, గురు పరంపర మీద రాద్దామని బుక్, మొట్టమొదటి బుక్. ఇది చేయలే కదా, గురు పరంపర అంటే వాళ్ళ ఎవడుంటాడు అక్కడ? ఓ క్రైస్ట్ పేరు వస్తుందంతే. ఆపేశారు ఆ బుక్ని, రాయనివ్వలే ఆ బుక్ని. ఇప్పటికే ఆ బుక్ పెండింగ్లో ఉంది. ఆ బుక్ బయటకు వస్తే ఏమవుతుందో, అసలు బయటకి తర్వాత తీద్దాం, ముందు ఆవిడ రాసినవన్నీ చదివే కదా ఆ బుక్ రీసెర్చ్ చేయటానికి. బ్లావిట్స్కి యొక్క ఆ అద్భుతమైనటువంటి లింక్ అందరి పరమ గురువులతో, భారతీయ పరమ గురువులతో లింక్ అయ్యింది. ఆ పరమ గురువులే ఈ గురువుల్ని పంపిస్తున్నారు. పంపిస్తే ఏం చేశారు, మన కాలచక్ర వ్యవధిలో, సోలార్ సిస్టంలో ఉన్న శక్తి సరిపోదు, వీళ్ళకి ఎంత చెప్పినా బుర్రకెక్కదు, మరేం చేయాలి అప్పుడు? ఇంకొక సోలార్ సిస్టమ్ నుంచి సివివిని తెచ్చుకున్నారు. గురు పరంపర మీకు అర్థమవుతే, గురు పరంపరలో బ్లావిట్స్కి రాసినటువంటి పరిణామ క్రమం మనకి అర్థమవుతే, ఆ పరిణామ క్రమంలో సివివి యొక్క పాత్ర మీకు అర్థమవుతుంది. విలక్షణమైనటువంటి పాత్ర అది. అంచేత సివివి టెక్నాలజీ గురించి పుస్తకాలు పుస్తకాలు రాస్తారు, కానీ సీక్రెట్ డాక్టరీన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ సోలార్ సిస్టమ్ కాకుండా, అంటే ఈ 10 సిస్టమ్స్ కాకుండా, ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన, ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన, విచిత్రమైనటువంటి రోల్ అయింది సివివిది. ఇటువైపు సిద్ధి సాయి చెప్పాడు, నువ్వు ఏదైనా చేసుకో బాబు, సబూరి, నీకు కష్టాలు వస్తే నోరు మూసుకుని భరించు, సుఖాలు వస్తే నోరు మూసుకునే ఆనందించు, నీ బాధ్యతను నువ్వు సక్రమంగా నిర్వర్తించు, నీతో పాటు ఆ గురువుల దగ్గర శుశ్రూష చేసిన వాళ్ళు కుక్కలు పందులు కప్పలు పాములు కూడా అవ్వచ్చు, మరి మనం ఏమవుతామో నాకు చాలా డౌట్. మీరు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు విశ్లేషణ చేసుకోండి. మనం చాలా ఏమంటామంటే అది స్మగ్ అంటాం, స్మగ్ ఫీలింగ్ అని ఇంగ్లీష్లో, మరి తెలుగులో ఏమంటామో తెలియదు. వెల్ సాటిస్ఫైడ్ అనమాట, భలే ఆనందంగా కడుపు నిండా తినేసి పడుకున్న మానసిక స్థితి ఉంటుంది. గురువు దగ్గర సిద్ధి సాయి లాంటి వాడి కొలీగు ఉన్నటువంటి వాళ్ళు, సిద్ధి సాయి లాంటి కొలీగు ఊరికనే ఉండుండడు కదా, గ్యారంటీగా తిడుతూ ఉండుంటాడు. తిట్లేగా అలవాటు సిద్ధి సాయికి, అంచేత అలవాటు ఇదివరకు జన్మల్లో కూడా ఉండే ఉంటుందిగా, లక్షణాలు పోవు కదా దూర్వాసుడిలాగే. అంచేత ఆయన కొలీగ్స్ని గ్యారంటీగా ఆయన తిట్టి ఉండేవాడు, నాయన నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఏమైపోతావో నాకు తెలియదని. మరి మనం ఏమవుతామో మీరు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. మిగతా వాళ్ళు ఏమవుతారో దయచేసి ఆలోచించవద్దు. మీ పక్క వాళ్ళు ఏమవుతారు, నువ్వు స్పెసిఫిక్గా ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మీకు. డిసైపుల్స్ చెప్పిన న్యూ ఏజ్ని మీరు బాగా అవగాహన చేసుకోవచ్చు. గురువులందరూ ఏం కోరుకుంటున్నారో మీరు నేను జూన్లో ఉన్నంత వరకు అవగాహన చేసుకోవచ్చు. ఇదంతా కాకుండా మీరు వదిలేస్తే మిస్డ్ బస్ ఛాన్స్ మిస్ అవుతుంది. మిస్ అవుతే ఏమిటి, ఏమవుతుంది మిస్ అవుతే, ఏమవుతుంది బస్సు మిస్ అవుతే ఏమవుతుంది? కాలేజీకి వెళ్దాం అనుకున్నాం, బస్సు మిస్ అయింది, హాయిగా కేబుల్ టీవీ చూసుకోవచ్చు, ఏమవుతుంది? తర్వాత కదా ప్రమాదాలు వచ్చేవి. అంచేత ఆ గురు పరంపరలో ఆ షిర్డీ సాయి యొక్క రోజు, అద్భుతమైనటువంటి రోల్. అందుకని నేను ఏం చెప్తానంటే రోజు చదవండి, అది రోజు సిద్ధి సాయి చరిత్ర చదివి మీ నిత్య జీవితం ఎలా ఉండాలో అర్థం చేసుకోండి. సబూరి, పేషెన్స్, ఇంకోటి ఏం చెప్తాడు, నిష్ఠ. గురు ప్రమాణం మీద, వేద ప్రమాణం మీద నిష్ఠ. వేదాలను దాటి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వేద విజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి అనేటటువంటి నిష్ఠ. అది చెప్తూ సత్యసాయిగా అవతరించాడు. సత్యసాయిగా అవతరించినటువంటి ఆ వ్యక్తి ప్రేమసాయిగా కూడా వస్తానని అన్నాడు అప్పుడు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు నేను రాను అని, దండం పెట్టేశాడు. అంటే నాకు ఒక చోట గురువుల కంటే మనం ఎక్కువ సమర్థత చూపిస్తున్నాం అనిపిస్తుంది. ఆన్లను కూడా చేతులు ఎత్తేసాడు. మేము రావాల్సిన అవసరం లేదు, మీకు ఎవరు ఏమీ చెప్పలేరు బాబు, మరి ఏం చేస్తారు మీరు, ఎలా చేస్తారో, ఏం చేయాలో నేను చెప్పాను కదా. బాగా చదవండి ఆ పుస్తకాలు. ఇలా చదివితే లాభం లేదు, మీరు బాగా చదవాలి, మీ అంతటా మీరు చదువుకోవాలి. టెక్స్ట్ బుక్స్ చదువుకున్నట్టు చదువుకున్నాక చాలా విషయాలు అర్థం కావు. నాకు అర్థం కాలేదు, సీక్రెట్ డాక్టర్ అర్థం అయిపోయిందని అనుకోకండి. అర్థం అయినట్టు నేను నటించగలుగుతున్నాను అంతే. కొన్ని మీరు అది ఆ పని చేయండి, చదవండి, బాగా చదవండి, మళ్ళీ ఛాన్స్ రాదు మీకు. ఎందుకంటే ఈ జూన్ తర్వాత నేను మీరు కలుస్తామని నేను అనుకోవటం లేదు, స్కోప్ లేదు. ఈ లోపల మీరు ఉపయోగించుకోండి. ఇలా అవుతే ఏమి ఉపయోగించుకుంటారు మీరు? యు ఆర్ క్వైట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు నో. ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఇట్స్ ఓకే. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ షో యువర్ యాంగ్జైటీ. చదవండి పుస్తకాలు బాగా, ఒకటి రెండు కాదు, రుబ్బండి. ఒకటిన్నర నెలలు జరుగుతూ ఉంటాయి. కుటుంబాల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్థికమైనటువంటి ఉండవచ్చు, కుటుంబపరమైన ఉంటాయి. ఎందుకు ఎప్పుడు ఉంటాయో, ఎప్పటికీ ఆగో అవి. ఇది తీరితే ఇంకోటి ఏదో వస్తుంది. పిల్లలు పుట్టలేదు అంటారు, పిల్లలు పుట్టగానే వాడు పాలు తాగటం లేదు, తర్వాత వాంతి చేసుకుంటున్నాడు. ఇది నాకు రాత్రి 12:30 వచ్చే ఫోన్లు. ఇంకోటి ఏందో ఇవే వస్తాయి నాకు ఎక్కువ, రాత్రి ఎక్కువగా. చివరికి ఫోన్ 12:09 దాటాక పక్కన పెట్టడం మొదలెట్టాను. ఎందుకంటే నేనేం చెప్పకాలే, ఎందుకంటే నాకేం తెలుసు పిల్లలు పాలు తాకపోతే ఏం చేయాలి, ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు. ఇచ్చేత ఆ భావ పరంపర అర్థం చేసుకోండి. శ్రీకృష్ణ తత్వంలోంచి వచ్చినటువంటి ఆ గురు పరంపర చాలా కష్టంగా ఏరాను నేను. ఇచ్చేత ఇందాక చెప్పాను కదా, చాలామంది గురువులు ఉన్నారు, అవధూతలు అందరూ గొప్పవాళ్ళే, కానీ నాకు తెలిసినంత వరకు నాకు ఉపయోగపడరు వాళ్ళు. మీకు ఉపయోగపడతారని నేను అనుకోను, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్తే కోరికలు తీరిపోతాయని వెళ్తే నాకేం అప్రతిక్షం లేదు. ఆ కారణం కోసం వెళ్ళండి తప్ప వాళ్ళు మీకు మార్గదర్శనం చేయలేరు. ఇచ్చంటే వాళ్ళ భాష వాళ్ళకే అర్థం కాదని నా నమ్మకం. ఇంకా మీకేం అర్థమవుతుంది? ఇచ్చేత సవ్యమైనటువంటి మనకున్నటువంటి కామన్ సెన్స్తో, మనకి ఏ విధమైనటువంటి అనుమానాలు లేనటువంటి ఒక గురు సత్తా యొక్క కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ యొక్క పెన్ పిక్చర్ ఇచ్చాను నేను మీకు. ఇప్పుడు వీళ్ళకి మీరు శిష్యులుగా మారాలి అనుకుంటే వాళ్ళు మిమ్మల్ని శిష్యులుగా ఒప్పించే బాధ్యత నాది. ఇప్పుడు రికమెండ్ ఏం చేయలేదు నేను, ఇది చదివితే అవుతారని చెప్పగలరు. ఉన్నాయి కదా వాళ్ళు రాసినటువంటి మెయిన్ బుక్స్, ఇది చూసుకుంటూ. ఇంకొకటి ఏంటి అంటే మామూలు వాళ్ళకి కృతజ్ఞత చాలా ఎక్కువ. మనకు ఎవడైనా ఉద్యోగం చూపించాడనుకో, జీవితాంతం మనం ఏం చెప్తాం? గురువులు పనిచేసిన వాడి మీద గురువుల యొక్క కృతజ్ఞత ఉంటుంది. వాళ్ళ కృతజ్ఞత అంచనా మీరు వేయలేరు. వాళ్ళ రియాక్షన్, వాళ్ళ రిటర్న్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. ఏదో అనుకుంటారు మీరు, వివేకానంద అలా కష్టపడ్డాడు, వీడి ఇలా కష్టపడ్డాడు, ఆ కుమారుల బట్టి ఏమో ఆత్మాహుతి చేసేసుకున్నాడు. ఇప్పుడు